గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. గంగాన్నపునాంబికా సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామినే నమో నమః. శివాయ గురవే నమః. కుమారస్వామి అగస్త్యునితో కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని చెప్తూ సృష్టి అంతటికీ పూర్వమునందు ఉన్నటువంటి శివజ్యోతి నుంచి ఆవిర్భవించినది జ్యోతిర్మయమైన ఒక లోకము అని, ఆ శివజ్యోతి పురుష ప్రకృతి రూపములతో పార్వతీ పరమేశ్వరుడిగా ఆవిర్భవించారని, అదే ఉమా సహిత మహేశ్వర శక్తి అన్నమాట. ఆ శివజ్యోతి నుండి ఆవిర్భవించినటువంటి ఒక దివ్యమైన ఆనందమయమైనటువంటి కాంతిమయ లోకమే కాశీక్షేత్రం అది. ఈ కాశీక్షేత్రం సృష్టికి పూర్వమే ఆవిర్భవించింది అని తెలుసుకోవాలి. ఆ తర్వాత పృథ్వీయాదులు నిర్మించిన తర్వాత ఈ సూక్ష్మమైనటువంటి ఏ లోకం ఉన్నదో ఆ లోకము పృథ్వీ యందు ఇప్పుడు కాశీక్షేత్రంగా చెప్పబడ్డ పంచక్రోశ విస్తీర్ణమైన భూమి యందు స్థాపించబడింది, ప్రతిష్ఠింపబడింది. సమస్త దేవతామయుడే పరమేశ్వరుడు అక్కడ కొలువు తీరుతున్నాడనమాట. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆది నుండి కూడా ఉండే చోటు ఏది అంటే అవిముక్త మండలంబు మనము చేరితిమి నాడు మొదలుగా ఇప్పుడు ఉన్నారమందు కాశికాపుర శుభ సన్నకంబునందు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా ఈ కాశీలోనే మనం ఉంటాము అని పార్వతీదేవితో చెప్తున్నాడు శంకరుడు. దీనికున్న పేర్లని వివరిస్తూ అనిశంభు మన చేత అవిముక్తమయ్యుంకి ముగ్ధాక్షి, ఇది అవిముక్తయ్యే, దీనికి అవిముక్తము అని పేరు. ఎందుకంటే మనం ఎప్పుడూ విడవకుండా దీన్ని అంటిపెట్టుకుని ఉంటాం గనక దీనికి అవిముక్తము అని పేరు. అదేవిధంగా మనకు ఆనందంబుననరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే, మనకు ఎలవేళలా కూడా ఆనందాన్ని కలిగించేటువంటి క్షేత్రము గనక దీనికి ఆనందవనం అని పేరు. సంవసింతు మహాశ్మశాన భూములగాన నేనుంటను మహాశ్మశానమయ్యే, నేను ఎల్లవేళలా కూడా శ్మశానవాసినే అని పేరు నాకు. అలాంటి నేను ఇక్కడున్నాను గనక కాశీకి మహాశ్మశానం అని పేరు అన్నాడు. శ్మశానం అనగానే భయపడవలసిన అవసరం లేదు. శ్మశానం అంటే లయమయ్యే చోటు అని అర్థం అనమాట. సమస్తము ఎక్కడ లయమవుతుందో ఆ చోటు మహాశ్మశానం. జ్ఞానం దగ్గర సమస్త కర్మలు వెళ్ళి లయమైపోతాయి. జ్ఞానేన పరిసమాప్యతే అని చెప్తోంది కదా శాస్త్రం, గీతాశాస్త్రం. అన్ని కర్మలు కూడా జ్ఞానము దగ్గర పరిసమాప్తి చెందుతాయి. జ్ఞానం లభించే ఇంక చేయవలసింది ఏమీ లేదు. ఏదైనా పని ఒకటి ప్రారంభించామనుకోండి ఫలం వచ్చేటప్పటికల్లా పని మొత్తం పరిసమాప్తి చెందుతుంది కదా. అదే విధంగా కైవల్యం అనే స్థితిలో సర్వము లయమైపోతాయి. అటువంటి కైవల్య స్థానం ఏదో అది పరతత్వము, దానికి మహాశ్మశానం అని పేరు. ఇంకొక భౌతికార్థం తీసుకుంటే బాహ్య జగత్తులో శరీరాలు లయమయ్యే చోటు మన శ్మశానం అంటాం. శరీరాలు మనం ఒక చోటు పెట్టుకుని శ్మశానం అనుకుంటే అక్కడికి వెళ్ళడం కాదు, ఆ శ్మశానం అమంగళమే పక్కన పెట్టండి. కానీ ఆ అమంగళమైన స్థలాన్ని కూడా మంగళం చేయగలిగే శక్తి శివస్మరణకుంది. నిజానికి అమంగళమైన శ్మశానం మన శరీరమే. శరీరాలు లయమయ్యే శ్మశానాలు విడిచిపెట్టండి. ఎందుకు ఈ శరీరాన్ని శ్మశానం అంటున్నామంటే ఈ శరీరంలో ఒక్కొక్క రోజున ఎన్నో కొన్ని కణాలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వేల కణాలు. అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ శరీరంలోనే లయమైపోతున్నాయి. కనుక ఈ శరీరంలో ఎన్ని కణాలు లయమైపోతున్నాయి? ఈ శరీరమే శ్మశానం. అందుకు ఒక్క రాత్రి పడుకుని పొద్దున్నే లేస్తే పరమ లోపభూయిష్టంగాను ఉంటుంది ఈ శరీరం, దుర్గంధభూయిష్టంగా. ఏ కారణం చేత? ఇందులో అనేకమైన కణములు చచ్చిపోయి కొత్త కణాలు ఉత్పన్నం అవుతున్నాయి గనక. విజ్ఞాన శాస్త్రం ఒప్పుకునే విషయం ఇదే కదా. ఆ కారణం చేత మన శరీరమే మహాశ్మశానం. మన శరీరంలో దీపిస్తున్నాడు పరమాత్మ, అందువల్ల శ్మశాన వాసి. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ సృష్టిలో శ్మశానం కాని చోటు లేదు. ఎందుకంటే సూక్ష్మజీవులు ఎన్నో గాలిలో కలిసిపోతూ ఉన్నాయి, లయమైపోతున్నాయి, నశించిపోతున్నాయి. కనుక సృష్టిలో ప్రతి క్షణము లయం జరుగుతోంది, ప్రతి అణువులోనూ లయం జరుగుతోంది. కనుక ప్రతి అణువు కూడా శ్మశానమే, లయమయ్యే చోటు అని అర్థం అనమాట. జ్ఞాని జ్ఞానాన్ని పొందిన తర్వాత సమస్త కర్మబంధముల్ని కూడా అందులో లయం చేసేస్తాడు. ఆ కారణం చేత మహాశ్మశానం అంటే పరతత్వ స్థానము, జ్ఞానము అని అర్థం అనమాట. కనుక కాశీ తత్వక్షేత్రం అని తెలుసుకోవాలి. అంతేగాని సుందర సురుచిరమైన క్షేత్రం అనేటువంటి నిర్వచనాలు ఇచ్చుకోకూడదు. సుందరమే, కాని తత్వమే సుందరం. అసలు సుందరమేదో ఆ సుందరం కాశీలోనే ఉంది. కాశీక్షేత్రంలో మనకు అనేకమైన శవాలు కూడా కనబడుతూ ఉంటాయి. అవి చూసి అబ్బేను అసహించుకోవడానికి లేదు. అక్కడే సత్యదర్శనం కావాలి, తత్వదర్శనం కావాలి. ఘోరాఘోరముల యందు కూడా సదాశివతత్వాన్ని దర్శించాలి. అటువంటి జ్ఞానాన్నిచ్చే తత్వక్షేత్రం కాశీక్షేత్రం, సత్యక్షేత్రం కాశీక్షేత్రం, జ్ఞానక్షేత్రం కాశీక్షేత్రం. ఎందుకంటే జ్ఞానస్వరూపుడైనటువంటి శంకరుని నెలవు కాశీక్షేత్రం. ఎక్కడ కూడా అమంగళం అనేది ఉండదు కాశీక్షేత్రంలో. ఆ కారణం చేతే అమంగళాలు కూడా అక్కడికి చేరతాయి. ఎందుకు? మంగళం పొందడానికి అనమాట. అమంగళములకు కూడా మంగళత్వం ఇవ్వగలిగే దివ్యక్షేత్రం కాశీక్షేత్రం గనక దానికి మహాశ్మశానం అని పేరు అని చెప్పి, నోరంత ప్రొద్దును ఉందు రుద్రుండనేనటుగాన రుద్రగేహాక్ష్యమయ్యేం, పైగా రుద్రగేహమే దాని పేరు. ఎందుకంటే రుద్రుడినైన నేను ఎప్పుడు అక్కడ ఉంటాను, నా ఇల్లు అది, అందువల్ల కాశీక్షేత్రమే కా పేరు. అంతేకాక మరొక అర్థం ఏమిటంటే, అసియు వరుణయు కూడుట నక్షరముల సరవితో వారణాసియన్ సంజ్ఞయ్యే, ఆ కాశీక్షేత్రంలో వరణ అసి అనేటువంటి రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత దానికి వారణాసి అనే పేరు. ఇది కాక మరొక పేరు, ప్రధానమైన పేరు కాశీ అన్నాం కదా, దానికి అర్థం చెప్తున్నాడు. కాశ్రు దీప్తావనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్య భూతలము నందు, కాశీ అనే శబ్దానికి అర్థం చెప్తూ కాశ్రు దీప్తవు అని ధాతువు అనమాట. కాశ్రు అనే ధాతువుకి దీప్తి అని అర్థం, దీప్తి కలిగిన చోటు వెలుగు అని అర్థం. కాశీ అంటే పూర్తిగా వెలుగుతో కూడినది. వెలుగంటే అర్థం ఏమిటి? జ్ఞాన భాస్కర కాంతి అనమాట. జ్ఞానకాంతి ఇందాకే చెప్పుకున్నాం కదా, జ్ఞానమయమైనదని. శివుడు జ్యోతి అయితే ఆ జ్యోతి నుండి వచ్చే వెలుగే జ్ఞానకాంతి, అదే ఆనందకాంతి. ఆ వెలుగులో జ్ఞానము, ఆనందము, సత్యము మిళితమైపోయింది. ఆ వెలుగును ప్రసరించేటువంటి ఏ జ్యోతి ఉందో అది విశ్వేశ్వర లింగమై అందులో ప్రసరించినటువంటి మహాకాంతి కాశీక్షేత్రమైంది. అందుకే ఇప్పటికీ కూడా ఎవరైనా కాశీక్షేత్రానికి వెళ్ళి చక్కని మనస్సుతో కాశింత శ్రద్ధగా అనుష్ఠానం చేస్తే ఆ వెలుగు అనుభూతిలోకి వస్తుంది. జ్యోతిర్మయమైన కాంతిమయమైన క్షేత్రము కాశీక్షేత్రము. ఈ కాశీక్షేత్రం ప్రళయ కాలాలలో కూడా నశించని క్షేత్రం అని చెప్పారు. ప్రళయ కాలాల్లో కూడా కాశీక్షేత్రానికి ఏ ముప్పు రాదుట. నక్షత్ర గ్రహ తారకంబులు అరణ్యంబుల్ నదుల్ వార్తి విశ్వక్షోణీధ్రముల్ దిశల్ వసుమతి చక్రంబు కాలంబుచే ప్రక్షీణత్వము పొందియున్న ఎడవిభ్రాంతి సుఖంబుండా కాశీక్షేత్రం విధి అంబుజాక్ష మనకు సిద్ధించని కాలము. నక్షత్ర గ్రహ తారకలు కూడా లయమయ్యే మహాప్రళయాల్లో కాశీ మాత్రం నశించదు అని చెప్పాడు శివుడు. త్రిశూలంతో ఎత్తి పట్టుకుంటాట మహాప్రళయ కాలంలో. పైగా ఆదివరాహ స్వామి ప్రళయంలో భూమండలాన్ని ఉద్ధరించినప్పుడు భూమికి తగలకుండా ఒక ఛత్రాకారంలో ఉండిపోతుంది కాశీ. ఈ విషయం మనకి బ్రహ్మవివృత పురాణంలో కూడా వర్ణించి చెప్తున్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఆకారంలో ఈ జ్యోతి పుంజం ఉంటుందని చెప్పారు. అది త్రిశూలాకృతిలో కృతయుగంలో ఉంటుందని, అలాగా త్రేతాయుగంలో మరి యొక్క ఆకారం వర్ణిస్తూ కలియుగంలో శంఖాకారంతో ప్రకాశిస్తూ ఉంటుందని కాశీక్షేత్రం యొక్క జ్యోతిర్మయాకృతిని వర్ణించారు. పంచకోశ విస్తీర్ణమైనటువంటి ఆ దివ్యక్షేత్రం ఏర్పడిన తర్వాత శివునకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నారాయణుడు ఆ కాశీక్షేత్రానికి వచ్చాట. ఇక్కడ నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం అని వ్యాసుడు వారు కాశీ విశ్వేశ్వరుని స్తోత్రం చేశారు. ఆయన ఎవరయ్యా అంటే నారాయణ ప్రియుడుట. శివుడంటే నారాయణుడికి అత్యంత ప్రీతి, అలాగే నారాయణుడు అంటే శివునికి అత్యంత ప్రీతి. ఉభయులకు ఒకటే హృదయం. శివస్య హృదయం విష్ణువు, విష్ణుస్య హృదయం శివ అని మనకు అథర్వణ వేదం చెప్తోంది. ఇది బాగా గ్రహించాలి మనం. అంతేగాని విష్ణు భక్తులం మేమని చెప్పి శివాలయానికి వెళ్ళడం మాని, శివభక్తులం మేమని చెప్పి విష్ణువాలయానికి వెళ్ళడం మానేస్తే అది వేదమతం ఒప్పుకోదు, శివుడు ఒప్పుకోడు, విష్ణువు ఒప్పుకోడు. శివకేశవుల నాడు భేదం చూపించరాదు. ఈ లేనిపోని నియమాలు ఏర్పరచుకోవడం అనేటువంటిది విద్వేషపూర్వకంగా ఏర్పడేటువంటి అభిప్రాయాలే తప్ప వీటికి వైదికమైన శాస్త్ర సమ్మతి లేదు. ఆ కారణం చేత శివకేశవుల మధ్య అభేదమే మన శాస్త్రములన్నీ చెప్తున్నా. ఈ శివ జ్యోతి ఏదో అదే నారాయణుడు. నారాయణ తత్వాన్ని చెప్తూ మనకి గజేంద్రుడు చెప్తాడు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబుగు పెంచీకటికి అవ్వల ఏకాకృతి వెలుగు అతని నే సేవింతున్నని. ఆ వెలుగే శివుడు, ఆ వెలుగే నారాయణుడు. పేరుల్లో తేడా ఉన్న తత్వం ఒకటే, పైగా శివతత్వం నారాయణ తత్వం ఒక్కటే అని మనం వేద హృదయం ప్రకారం ఇన్నాళ్లు ప్రతిపాదిస్తూ వస్తున్నటువంటిది విషయమే. ఇది ఒక్కటే వైదికం, ఇది కానిదంతా అవైదికము నాస్తికము కూడా. కనుక భేద దృష్టి ఏనాడు పనికిరాదు. ఏ పురాణం తీసుకున్నా, ఏ పురాణం ముట్టుకున్నా ఇవే కనబడతాయి మనకి. మరొక విషయం కనబడుతుంది, అయితే ఇంకొక కొన్ని ఆశ్చర్యాలు ఏమిటంటే, విష్ణు సంబంధమైన పురాణాల్లో కొంచెం శివుడు తగ్గినట్టు కనబడతాడు, శివ సంబంధమైన పురాణాలు తీసుకుంటే విష్ణువు తగ్గినట్టు కనబడతాడు. ఇది ఆ ఉపాసకులకి తద్దేవత యందు నిష్ట కలగడానికే తప్ప భేదం చూపించడానికి మాత్రం కాదు అని గ్రహించి పురాణములను చూడాలి. ఎలా దర్శించాలి, ఎలా అధ్యయనం చేయాలనేది నేర్పాలే తప్ప విభేదాలను సృష్టించేటటువంటి వారు ఆచార్యులు కూడా కారు. విభేదము ఎప్పుడూ పనికిరాదు. అభేద పూర్వకమైనటువంటి ఉపాసనే నేర్పవలసినది. మొత్తానికి నారాయణ ప్రియుడైనటువంటి ఆ శంకరుని వద్దకు విష్ణువు వచ్చాడు. కాశీక్షేత్రానికి వచ్చి ఆయన శివునికి ప్రీతి కలిగించాలని చెప్పి తన చక్రంతో ఒక మడుగుని తవ్వేట, ఒక కొలను తవ్వాడు ఆయన, పైగా సుదర్శన చక్రం. ఆ చక్రంతో మడుగుని తవ్వి తన తపశ్శక్తితో ఒక జలధారని నింపేట. ఆ మడుగు నిండా జలాన్ని నింపాడు. నింపి శివుణ్ణి పిలిచి, ఇదిగో నీకు తృప్తి కలిగించడానికి, ఎందుకంటే నువ్వు అభిషేక ప్రియుడివి, నిరంతరం నీరు పడుతూ ఉంటే నీకు ఆనందం, అందుకోసం ఒక మడుగు తవ్వాను చూడు అని చూపించేట నారాయణుడి శంకరునికి. అది చూసి చాలా సంతోషించాడు చంద్రశేఖరుడు. ఎంత సంతోషించాడంటే అసలే ఆయన ఉబ్బులింగడు, బోళాశంకరుడు, ఆనందంతో తల ఊపాడు. ఆ తల ఊపును ఎలా ఊపాడంటే, ఇందూత్తంసుడు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై కందర్పారి ముకుంద నిర్మిత మహాకాసారమును చూచి ఆనందం పొంది వృషధ్వజుండు బహుమాన శ్లాఘ గావించే. బహుమాన శ్లాఘ, చాలా మెచ్చుకుని, పైగా తనకు ప్రియమైన వాడు, తనకు ప్రియం కలిగించడానికి పనిచేసాడు గనక ఆనందంతో అతడు మనస్సు ఆనందించాలని చెప్పి శ్లాఘ గావించే మెచ్చుకున్నట్ట. ఆ మెచ్చుకున్నప్పుడు పనిభూషణుండు బాపీ ప్రణతి శ్లాఘ పరంపరలను నరింపన్ త్రిణయుని దక్షిణ శృతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడెన్. ఆయన తలూపెట్ట తీవ్రంగా. ఆ తలూపినప్పుడు ఆ శంకరుని యొక్క కర్ణమునందు ఉన్న మణి జారి ఆ కొలంలో పడిందిట. ఈ విధంగా స్వామి కర్ణములో ఉన్నటువంటి మణి పడిన ఆ కొలను, ఆ తీర్థము మణికర్ణికా తీర్థము అని పేరు పొందింది. స్వామి కర్ణమునందున్న మణి పడడం వల్ల దానికి పేరు వచ్చింది. దీనికి మణికర్ణిక అనే పేరు కాక చక్ర తీర్థము అని పేరు కూడా ఉంది. ఇది దివ్యమైనటువంటి తీర్థము. మణికర్ణిక ఘట్టమని ఇప్పటికీ చెప్పబడుతున్నటువంటి దివ్య తీర్థం ఇది. ఈ పేరు అనుకుంటే చాలు మనం తరించిపోతాం. ఇటువంటి మణికర్ణికా తీర్థం వద్ద ఎటువంటి సత్క్రియ చేసినా అది అధిక ఫలాన్ని ఇస్తుందని శంకరుడు నారాయణుడితో చెప్తున్నాడు. ఈ మణికర్ణిక ఏర్పడ్డ కొంతకాలానికి భగీరథుడు రావడం, గంగను తీసుకురావడం ఇవన్నీ జరిగింది. అంటే కాశీక్షేత్రం ఏర్పడిన సమయానికి గంగ కూడా లేదనమాట. కేవలం ఈ నారాయణుడు ఏర్పరిచినటువంటి మణికర్ణికా తీర్థం అనేటువంటి కొలను మాత్రమే ఉంది అక్కడ. ఎప్పుడైతే ఈ భగీరథుడు గంగ కోసం తపస్సు చేసి గంగను తీసుకొచ్చాడో ఆ గంగ ఉత్సాహంతో హిమగిరిపై దిగి అక్కడ నుంచి సాగరగామిని వెళ్లి పాతాళ లోకానికి వెళ్లి సగరులను తరింపజేసింది. ఆ వెడుతున్నప్పుడు కాశీక్షేత్రం మీదుగా వెళ్ళింది. పైగా కాశీక్షేత్రం కోసమే వచ్చింది గంగ, ఆ విశ్వేశ్వరుణ్ణి అభిషేకించడానికి, ఆ మహాజ్యోతిర్లింగాన్ని అభిషేకించి తరించడానికి గంగ దిగి వచ్చింది. ఆ గంగ రావడం వల్ల కాశీక్షేత్రానికి వన్నె కొత్తవన్నీ వచ్చిందనమాట. ఆ గంగ రావడం ఎలా వచ్చిందంటే మణికర్ణికపై ప్రవహిస్తూ వచ్చిందనమాట. అప్పుడు మణికర్ణిక గంగలో అంతర్భాగం అయిపోయింది. కనుక మణికర్ణిక ఘట్టంలో ఉన్న జలము గంగాజలం. ఆ గంగ మణికర్ణికి చేరాక గంగకి కొత్త ప్రతిభ వచ్చింది. గంగ మణికర్ణికలోకి చేరాక మణికర్ణికి కొత్త ప్రతిభ వచ్చింది. ఇలా పరస్పరం ఒకరి వల్ల ఒకరు పరమ పునీతులైపోయారు. ఇదంతా కూడా శివలీలా విలాసం అనమాట. అటువంటి పరమ కళ్యాణి అయినటువంటి గంగా కూలంకష ప్రవహిస్తున్నటువంటి కాశీక్షేత్రానికి నమస్కారము. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే గురవే నమః. అగస్త్య మహర్షితో కుమారస్వామి కాశీక్షేత్ర వైభవాన్ని, మహిమని, ప్రశస్తిని వివరిస్తూ అక్కడ మణికర్ణిక ఘట్టాన్ని వివరించారు. నారాయణుడు తన సుదర్శన చక్రంతో త్రవ్వినటువంటి మడుగులో తన తపో జలంతో నింపివేశాడు దాన్ని. అప్పుడు శంకరుని యొక్క ప్రశంసతో ఆ శంకరుని చెవి నుండి జారి పడ్డటువంటి మణి అందులో పడి ఆ తీర్థం మణికర్ణికయ్యింది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి భగీరథుని తపస్సు ఫలంగా భాగీరథి గంగ ఆవిర్భవించి ఆ కాశీక్షేత్రం మీదుగా ప్రవహించింది. ఆ కాశీక్షేత్రం ఇప్పుడు గంగాతీమనందు మరీ ప్రకాశవంతమై మరింత పునీతమైంది. అలా ప్రవహించేటప్పుడు ఈ మణికర్ణిక మీదుగా వెళ్ళింది. మణికర్ణిక అప్పుడు మరింత పునీతమైందని చెప్తూ ఉన్నారు కుమారస్వామి. ఇలా వచ్చినటువంటి ఆ గంగాదేవి యొక్క వైభవాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. గంగ పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసే చోటు వరకు ప్రతి అడుగు పవిత్రమే, అందులో సందేహం లేదు. గంగా జలలవ కణికం పీత అంటారు ఆదిశంకరులు. ఒక్క గంగాజల కణికని పానం చేసినంత మాత్రాన యముడు అతన్ని పట్టించుకొట్ట, అంటే అతని పాప భీతి యమ భీతి ఉండదు అని తెలియజేస్తున్నాడు. పాపముల వలన భయం ఉండదు, ఆ పాపములు నశించుతాయి అని చెప్తూ. అలాంటి గంగ కాశీక్షేత్రం దగ్గర మరింత విశేష మహిమతో కూడి ఉన్నది అని చెప్తూ సాక్షాత్ శంకరుడే విష్ణువుతో గంగ యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. భాగీరథి స్నాన పరత బోలంగ లేదు ఆమ్నాయ శాస్త్రాగమాధ్యయనము. భాగీరథులో స్నానం చేయడం వేదాధ్యయనం కన్నా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని చెప్తూ మనోవాక్కాయ దురితములను, అంటే మనస్సుతో మాటతో చేతతో చేసేటువంటి పాపాలను ప్రక్షాళనం చేస్తుంది గంగా నది. అయితే ఆ గంగలో స్నానం చేద్దామని, ఆ గంగానది తీరంలో ఉండాలని బుద్ధి పుట్టాలంటే శివుని అనుగ్రహం ఉండాలి. ఆ తర్వాత శివానుగ్రహం పండితేనే గంగా స్నానం చేస్తాడు అని చెప్తున్నాడు శంకరుడే. శ్రీకంఠు కృపలేక సిద్ధింప నేరదు త్రిదశ గంగానది తీర వసతి. ఆ శ్రీకంఠుని యొక్క కృప లేకపోతే ఆ గంగానది తీర నివాసం సిద్ధించదు అని చెప్తూ, బ్రహ్మ విజ్ఞాన సంపత్ ప్రాప్తి హేతువు జన్ను కన్యా సింధు సలిల సేవ. నిత్యం గంగాపానం చేసిన వారికి బ్రహ్మ విజ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఏ పాప పంకిలం వల్ల జ్ఞానం లభించకుండా ఉందో ఆ పాపాలని కడిగి వేస్తుంది గంగాదేవి, అప్పుడు జ్ఞానం లభిస్తుంది. కనుక నిజమైన ప్రాయశ్చిత్తం గంగా సేవనం వల్ల కలుగుతుంది అంటూ ఆ వైభవాన్ని కుమారస్వామి వివరిస్తున్నాడు. కలియుగంబున కలుషితులకు శఠులకు అన్య విత్తాపహర్తలకు అనియతులకు ఆత్మయందు ప్రాయశ్చిత్తమాచరింప కాంక్ష కల ఎప్పుడు నరునకు గంగ దిక్కు. చాలా చక్కటి పద్యం ఇది. కలియుగంలో కలుష చిత్తం కలిగినటువంటి వారికి, మూర్ఖులకి, ఇతరుల విత్తాలను అపహరించే పాపాత్మునికి, నియమాన్ని తప్పి చరించినటువంటి వారికి, అయ్యో పాపాలు చేసేమే ఎలా గతి అనేటటువంటి తపన కలిగితే ఇది క్లాజ్ అన్నమాట. ఆ తపన కలిగి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే కోరిక గాఢంగా కలిగితే నేనున్నాన్రా అని అభయమిస్తుందిట గంగమ్మ తల్లి. అటువంటి వారికి గంగ దిక్కు. ప్రాయశ్చిత్త వాంఛతో ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రాయశ్చిత్తమాచరింప కాంక్ష గల ఎప్పుడు, ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలనే తపన కలిగినప్పుడు గంగ దిక్కు అంటే ఆ పశ్చాత్తాపం ఏర్పడాలి. పశ్చాత్తాపమే కదా ప్రాయశ్చిత్తం. ఆ పశ్చాత్తాపం కలిగి గంగలో మునిగితే ఆ పాపాలు భస్మీపటలం అవుతాయి అని చెప్తూ, కృతయుగంబున ధ్యానంబు కేవలంబు తపము త్రేతాయుగంబున ద్వాపరమున అధ్వరములు కలివేళయందు గంగ జనుల కిష్టార్థ సంసిద్ధి సాధనములు. కృతయుగంలో ధ్యానం ద్వారా సాధించేది, త్రేతాయుగంలో తపస్సు ద్వారా సాధించినది, ద్వాపర యుగంలో యజ్ఞయాగాదుల ద్వారా సాధించినది, కలియుగంలో గంగా స్నానం వల్ల సాధించవచ్చు. సర్వపాప సంహరణ క్షమమైనటువంటిది గంగ. అందులో భాగీరథి కాశీ వద్ద ప్రవహించినప్పుడు ఉండేటువంటి పవిత్రత వేరు. మొత్తానికి ఆ కాశీ గంగని దూరంగా ఉంది తలుచుకున్నప్పటికీ కూడా తప్పకుండా మనశ్శుద్ధి చేస్తుంది. కాశీక్షేత్రంలో వసించి గంగలో స్నానం చేయడం ఒక పద్ధతి అయితే, మనం ఎక్కడున్నా కూడా కాశీని గంగని తలుచుకుంటే చాలు. ఏదైనా ఒక తీర్థానికి గాని క్షేత్రానికి గాని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళకపోతే పాపం అంటారు, వెళ్ళి తీరాలంటారు, ఎందుకంటే మొక్కు కింద భావిస్తాం. కానీ కాశీక్షేత్రాన్ని వెళ్ళినా వెళ్ళకపోయినా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటే అదే పుణ్యం అని చెప్పారు. కాశీక్షేత్రానికి వెళ్ళాలని చెప్పి మన ఇంటి నుంచి అడుగులు వేయడం మొదలు పెడితే ఒక్కొక్క అడుగులో ఒక్కొక్క అశ్వమేధ యాగం ఫలం లభిస్తుంది అని చెప్తోంది శాస్త్రం. అహం కాశీం గమిష్యామి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్ అని చెప్తోంది శాస్త్రం. నేను కాశీకి వెళ్తాను, అక్కడే ఉంటాను అని ఎప్పుడు అనుకుంటేనే కాశీవాస ఫలం లభిస్తుంది. ముందు కాశీని గంగని అనుకుంటే వాటికి వెళ్లకుండా ఆపే పాపాలు పోతాయి, అప్పుడు వెళ్లే యోగం వస్తుంది. మనస్సు కాశీలో తిరిగితే చాలదు. అందుకే ఈ ప్రవచనం మనం చెప్పుకోవడం. నిత్యం ఉదయాన్నే మన మనస్సు కాశీక్షేత్ర యాత్ర చేసి ఆ స్వామిని దర్శించి గంగలో మునక వేయాలి. అందుకే రోజు ఉదయాన్నే మనం ఈ ప్రవచనం చెప్పుకోవడం. అసలు ఉదయాన్నే గంగా నది గంగా నది గంగా నది అనుచు రేపకడ మేల్కొనుతో గంగ కొనియాడు నెవ్వడు భంగించున తండు ఘోర పాతక చెయ్యముల్. ఉదయాన్నే నిద్రలేస్తూనే గంగానది 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 అని నిద్రలేచి స్నానం చేస్తే అతడు పాతకములన్నీ పోతాయి, గంగా స్నాన ఫలం లభిస్తుంది అని చెప్తున్నాడు శంకరుడు. పాయున లక్ష్మి, పాయున శుభంబులు, పాయును దుర్నిమిత్తముల్, పాయున కీర్తి, పాయు ప్రతిబంధము, పాయు మహాగసంగముల్, డాయు శుభంబు, డాయు కుచులంబులు, డాయు మనోరథార్థముల్, పాయక కాశి కట్టెదుర పారు వియన్నది తీర్థమాడిన. కాశికి కట్టెదురుగా ప్రవహిస్తున్నటువంటి ఆ గంగానదిలో స్నానం చేస్తే అలక్ష్మి నశిస్తుంది, అశుభాలు నశిస్తాయి, దుర్నిమిత్తాలు నశిస్తాయి, అపకీర్తి నశిస్తుంది, ప్రతిబంధములు నశిస్తాయి, మహాపాప పుంజములు నశించి శుభము దొరుకుతుంది, కుశలములు దొరుకుతాయి, మనోరథార్థములు సిద్ధిస్తాయి అని ఎలా ఉపవాస వ్రతము, ఎలా అష్టాంగ యోగము, ఎలా యజ్ఞంబు, ఎలా తపంబు గంగా కూలంకష తీర్థమాడగూడిన ఏను. ఉపవాసములు, తీర్థములు వీటన్నిటికన్నా కూడా గంగలో స్నానం చేస్తే చాలు అన్నాడు. అసలు గంగ నీరు కాదయ్యా, నిప్పు అని చెప్తున్నాడు శివుడు. ఎందుకంటే విస్మయమేల వియన్నది అస్మత్తేజోగ్ని గర్భము అటగాకున్నన్ భస్మము సేయునే కైటభస్మరా నిమిషమున సకల కలికలుషములన్. గంగ నీరు కాదు నిప్పు. ఎటువంటి నిప్పు అంటే అస్మత్తేజో గర్భము, శివతేజోగ్ని గర్భమట. అంటే శివతేజస్సు నిండినటువంటి మహాజలము, దాని నిండా ఉన్నటువంటి శైవీమయమైనటువంటి ప్రకాశం అటువంటిది. అందువల్ల నిప్పుని ఎదుగుంటున్నానంటే నిప్పు అన్నిటినీ బూడిద చేసేస్తుంది, అలాగా కలికలుషములన్నింటినీ కూడా భస్మం చేసేటువంటి ఆ గంగని నీరని ఎలా అంటాం, అది నిప్పే అగ్నే అని చెప్తున్నాడు. పైగా గంగని అనుకుని తలంచుకుంటూ ఏ పని చేసినా కూడా ఆ పని పునీతమవుతుందని చెప్తున్నాడు. నడచుచు కూరుచుండుచును, నవ్వుచు నిల్చుచు పారియాడుచున్, కుడుచుచు పబ్బలించుచును, కూర్కుచు మేల్కొనుచున్, ఇలా ఎన్ని పనులు చేస్తున్నా పడుచును లేచుచున్న నరుడు భావమునంద విముక్త సీమ సంగడి ప్రవహించు శ్రీ గగన గంగ తలంచి త్యజించు పాపముల్. భావములో దేన్ని తలంచాలి అంటే అవిముక్త సీమ సంగడి.